అప్పుడు అంతా కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ నువ్వేమో ఈ రాక్షసులు తపస్సు చేస్తే వరాలు ఇస్తావు, వాళ్ళేమో ఆ వరంతో కండకావరం పెరిగి మమ్మల్ని నాశనం చేస్తున్నారు. చూసావా భూలోకంలో యజ్ఞములు సాగుతున్నాయా, ఒక్కచోట పాఠశాలలు ఉన్నాయా, మానవులందరినీ ఈ రాక్షసులు నోట్లో వేసుకుని బొక్కేస్తున్నారు, పులిహార మెతుకులు నవిలినట్లుగా మానవుల్ని నవ్వులుతున్నారు వాళ్ళు. మనకి ప్రసాదంగా అప్పుడప్పుడు పులిహార చేస్తారు చూసారా, అబ్బా పులిహార ఎంత టేస్ట్గా ఉంటుందో. పులిహార మెతుకులు లాంటి వాళ్ళం మనం రాక్షసులకి. వాళ్ళు లేరు గనక మీరు నా ఎదురుగుండా కూర్చుని ఉపన్యాసం వింటున్నారు, నేను చెబుతున్నాను, వాళ్ళు ఇక్కడికి వస్తే మనం పులిహార మెతుకులేమే మన బతుకు మెతుకు, అంతటి దుర్మార్గులు వాళ్ళు. ఈ విధంగా ప్రజల్ని తింటున్నారు, జంతువుల్ని తింటున్నారు, దేవతల్ని పీడిస్తున్నారు, పన్నగుల్ని పీడిస్తున్నారు, అందరినీ పీడిస్తున్నారు. వీళ్ళ నుంచి మాకు ఎప్పటికైనా విముక్తి ఉంటుందా, వీళ్ళని ఎవరు సంహరిస్తారు అనగా, అప్పుడు మహానుభావుడు బ్రహ్మదేవుడు అన్నాడు, వీళ్ళని అంత తేలికగా ఎవరూ చంపలేరు, వాడికి అంత గొప్ప వరం ఇచ్చాను, స్త్రీ చంపాలి, అదో పెద్ద ప్రాసెస్, మీరు తక్షణం శ్రీశైలానికి వెళ్ళండి, భ్రమరాంబాదేవిని మల్లికార్జునుడిని భక్తితో 3 రోజుల పాటు రాత్రిపూట 12 గంటల నుంచి 1 గంట వరకు అర్చన చెయ్యండి. ఇప్పటికి కూడా రాత్రిపూట 12 గంటల నుంచి 1 గంట వరకు దేవతలు స్వర్గం నుంచి వచ్చి పాతాళ గంగా జలంతో అభిషేకం చేసి పూజిస్తారు అని మనకి కాశీఖండం చెబుతోంది. మీకు ఆ విషయం తెలిసే ఉంటుంది, చాలా పర్యాయాలు చెప్పాను నేను. స్కాంద పురాణంలో కాశీ మహిమలో ఈ శ్రీశైల మహిమ చాలా అద్భుతంగా అగస్త్యుని ద్వారా మనకి అందింది. అగస్త్యుడు లోపాముద్ర అనే ఒక భక్తురాలు తన భార్యని శ్రోతగా చేసుకుని మొత్తం ఈశ్వరుడి యొక్క మహిమని వర్ణించాడు. ఆయన పేరుకది కాశీఖండం, అందులో దాదాపు 400 శ్లోకాలలో శ్రీశైల మహిమనే వర్ణించారు. అందులో చెప్పారు, ప్రతిరోజు అర్ధరాత్రి వేళ 12 గంటలకి దేవతలంతా టంచనుగా, టైం అంటే టైంకి వచ్చేస్తారు స్వర్గం నుంచి ఈ శ్రీశైలానికి. వాళ్ళు మనకి కనపడరు, సూక్ష్మరూపంతో వచ్చి పాతాళ గంగా జలాన్ని వాళ్ళ దగ్గర ఉన్న బంగారు పాత్రలతో పట్టుకొస్తారు. ఆ బంగారు పాత్రలతో పాతాళ గంగా జలాన్ని పట్టుకొచ్చి లోపలికి చేరతారు. వాళ్ళు అదృశ్య రూపంతో శివలింగం మీద పోసి, మల్లికార్జున లింగం మీద పోసి, ఆ నీళ్లతో అభిషేకం చేసి, ఆ నీరు తీర్థంగా తీసుకుని మళ్ళీ 1 గంట దాటిన తర్వాత కొన్ని పువ్వులు కూడా దాని మీద పెట్టి అదృశ్యం అయిపోతారు. అందుకే నేను నా 8వ ఏట ఇక్కడికి వచ్చాను. అంటే ఇంచుమించుగా 1974 ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు ఆ రోజుల్లో అసలు సరి ఎంతసేపు గుళ్ళో కూర్చునేవాళ్ళం అండి బాబా, అవి గోల్డెన్ డేస్, ఓల్డెన్ డేస్ సార్, గోల్డెన్ డేస్ అనేవారు. అసలు లోపలే కూర్చునేవాడు నేను. 1/1/66 పుట్టాను, 74లో ఇక్కడికి వచ్చాను. ఆ రోజుల్లో హాయిగా లోపల అలా ఎంతసేపు కూర్చున్నా ఎప్పుడు బయటికి గెంటేవాళ్ళు ఉండేవారు కదా, ఎందుకని అంత జనం లేరు కనుక. ఇప్పుడు కనుక మిమ్మల్ని అందరూ అలా కూర్చోబెడితే మిగతా జనం అంతా అంతే. ఇప్పుడు ప్రభంజనం అయిపోయింది జనం. అందుకని ఏమన్నారు, కలియుగంలో లిప్తకాలం అంటే కంటి మీద రెప్ప పడే లోపు నువ్వు చూస్తే చాలు, అంతకంటే ఎక్కువసేపు చూడక్కర్లేదన్నారు. కలియుగములో మానవులకి ఈశ్వర దర్శనం ఎంతసేపు చాలు, కంటి మీద రెప్పపాటు ఉంటుంది కదా, ఇలా రెప్ప వేసి తెరిచే లోపు ఒక క్షణకాలం, లిప్తకాలం మనం ఈశ్వరుడిని చూస్తే అది 1000 పాటు ఆయనకు అభిషేకం చేయడంతో సమానం. ఎందుకంటే కలియుగంలో మానవులు ఎక్కువైపోతారు, జనం పెరుగుతారు, ఇంతమంది జనాన్ని లోపల కూర్చోబెట్టడం కుదరదని వేదవ్యాసుల వారు మనకి సులభోపాయం చెప్పారు. కలవు అంటే కలియుగమునందు లిప్తకాలం ఈశ్వర దర్శనం చెయ్యండి. అందుకే లోపలికి వెళ్ళినప్పుడు కబుర్లు చెప్పకండి, ఫోన్లు పట్టుకెళ్ళకండి, అలా చూస్తూ వెళ్ళిపండి అంతే. ఆ కాసేపు మీరు ఈశ్వరుణ్ణి చూశారంటే, మల్లికార్జునుడు చూశారంటే 1000 లోపల కూర్చుని అభిషేకం చేయడంతో సమానమవుతుంది. ఎంత సులభోపాయం చెప్పాడండి వ్యాసుడు మనకి. కలియుగ మానవుల యొక్క లక్షణం తెలుసు కనుక, మన బాధలు తెలుసు కనుకే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం సులభం చేశాడు. ఆయన చేయలేదు ఇది. నిజానికి వ్యాసుడు పురాణంలో రాసిన చెప్పింది ఎవరు, మొత్తం శివపురాణం అంతా నందీశ్వరుడు బ్రహ్మకి చెప్పాడు, బ్రహ్మదేవుడు నారదునికి చెప్పాడు, నారదుడు వ్యాసునికి చెప్పాడు, వ్యాసుడు దాన్ని గ్రంథస్థం చేశాడు, ఈ గ్రంథమును సూతుడికి చెప్పాడు, సూతుడు సౌనకాదులకి చెప్పాడు, నేను మీకు చెప్పాను. కాబట్టి మొత్తం మీద ఇదంతా ఒక పరంపరాగతం. నందీశ్వరుడు ఈ సులభాన్ని మనకి చెప్పాడు. కాబట్టి కలియుగంలో మీరు రోజు ఏమండి మాకు స్పర్శ దొరకట్లేదండి, దర్శనమే కానీ స్పర్శనం ఉండడం లేదండి అని ఏం బెంగపెట్టుకోకర్లా. లిప్తకాలం అన్నాడు. ఆ లిప్తకాలం మాత్రం శ్రద్ధతో చూడండి, భక్తితో చూడండి. అంతేగాని పెళ్ళాన్ని ఏమే రావే తోసేస్తారు, తోసేస్తారంటే నిన్ను తోస్తారు, ఆవిడ బాగానే చూస్తుంది. అందుకే ఆ లోపల ఉన్నప్పుడు ఇంకా పక్కన భార్య ఉందా, పిల్లాడున్నాడా, పిల్ల ఉందా, పరుసు ఉందా, సెల్ ఉందా, ఇవేం మర్చిపోండి. సెల్ఫీలు మానేయండి. మాయదారి సెల్ఫీలు ఎందుకు వచ్చింది? ఈ సెల్ మిమ్మల్ని హెల్లకి తీసుకెడుతుంది. ఆ కాసేపు సమస్తం విడిచిపెట్టి పూర్తిగా ఈశ్వరుడి మీద మనస్సు లగ్నం చెయ్యాలి. ఏకాగ్ర చిత్తులమై ఆ క్షణకాలం చూశామంటే ఆ క్షణం మనకి అనుక్షణం ఈశ్వర దర్శనంతో సమానమైనటువంటి మోక్షాన్ని, పవిత్రతని, ఇంకా అనేక రకాలైన శక్తుల్ని ప్రసాదిస్తుంది. అసలు ఆయన అంతసేపు చూడగలమా మనం? నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి, కైలాసం నుంచి ఈశ్వరుడు మీ ఎదురుగుండా దర్శనమిస్తే, ఎదురుగుండా నిలబడితే మీరు ఎంతసేపు ఆయన చూడగలరు? ఆయన చూడలేరు. ఎందుకంటే ఆయన కోటి సూర్య ప్రభాభాసమానుడు, కోటి సూర్యుల కాంతితో సమానమైన కాంతితో ఉంటాడు. ఆయన్ని మన కళ్ళతో చూస్తే కళ్ళు పేలిపోతాయి. అందుకనే ఈశ్వరుడు ఎవరికైనా దర్శనమిస్తే ఈ చర్మచక్షువులు బదులుగా దివ్య చక్షువులను ఇస్తాడు, దివ్య నేత్రాలు ఇస్తాడు. ఆ దివ్య నేత్రములతో చూడగలం, కానీ ఈ నేత్రాలతో సరాసరి ఈశ్వరుడు భూమికి వస్తే చూడలేం మనం. అందువల్ల ఎక్కువసేపు చూడలేమనే ఒక బెంగ కూడా మనకు అక్కరలేదు. ఎప్పుడూ కూడా ఈ క్షేత్రానికి వచ్చామంటే తెల్లవారుజామున వచ్చేటటువంటి దర్శనం చాలా గొప్ప దర్శనం అన్నమాట. ఎందుకు చెప్పానంటే, ఇందాక మీకు రాత్రిపూట దేవతలంతా అర్ధరాత్రి 12-1 గంటకి అభిషేకం చేస్తారు. చేసిన తర్వాత కొన్ని పువ్వులు దాని మీద పెడతారు. దేవతలకి ఇక్కడికి భూమికి వచ్చాక పాదధూళి ఉంటుంది. ఆ ధూళి శివాలయంలో పడుతుంది. శివాలయంలో పడగానే మనం తెల్లవారుజామున వెళ్ళామంటే ఆ దేవతల పాదధూళి మనకి తగులుతుంది. అందుకే ప్రాతకాలంలో దర్శనం చేసుకుంటే ఇటు శివ దర్శనం, దేవతల యొక్క పాదధూళి దర్శనం రెండూ మనకు అవుతాయి. తద్వారా తరిస్తాం. ఈ విషయాన్ని నేను ఎందుకు చెబుతున్నానంటే 8 ఏట ఇక్కడికి వచ్చాను. ఆ రోజుల్లో చాలాసేపు లోపల ఉన్నాను. నా పూర్వజన్మ సుకృతం వల్ల ఆనాడు ఒక మహానుభావుడు ఉండేవారు. ఈనాడు నాకు ఆ పేర్లు అవి గుర్తులేవు, కానీ అక్కడున్నాను. అప్పుడు నాకు ఒక గొప్ప శ్లోకం వచ్చింది. నేను 8 ఏట రాసిన ఒక శ్లోకం అన్నమాట. రాత్రౌ మౌనివరాహ త్వదీయ విలసద్దేవాలయాంతర్గృహే త్వామర్చంతి సుమైహి ప్రశస్తమనుభి కృష్ణోదకేనాపి చ తత్తత్పాద రజః ప్రపూత ధరణీ స్పర్శాభిభూతావయం హృత్పద్మం చ వినా కిమస్తి వదమే మయ్యంబికా వల్లభ. ప్రభు మల్లికార్జున, రాత్రౌ అంటే రాత్రి యందు మునీశ్వరులు, దేవతలు 12 గంటల నుంచి 1 గంట మధ్యలో అర్ధరాత్రి వేళ నిన్ను అర్చించటానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. కృష్ణోదకేనాపిచ ఈ కృష్ణానదీ జలాలు పట్టుకొచ్చి దాంతో నిన్ను అభిషేకం చేస్తారు. ప్రశస్త మనుభిహి వేదమంత్రములతో నిన్ను అర్చిస్తారు. దేవతలు కంఠం ఎత్తి మంత్రం చదివితే ఎంత బాగుంటుందండి. వాళ్ళకి మునీశ్వరులకి దేవతలకి కంఠమే వరం. ఒక్కొక్కడికి భగవంతుడు కంఠం ఇస్తాడు. ఒక్కొక్కడు మంత్రం చదువుతూ ఉంటే ఈశ్వరుడు అందులోంచి బయటకు వచ్చేస్తాడనమాట. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః అని మంచి కంఠస్వరంతో మునీశ్వరులు చదువుతూ ఉంటే ఆ మంత్రమునకు దేవతలు దిక్కుండా ఉంటారా? అందువల్ల దేవతలు మునులు అర్ధరాత్రి వేళ కృష్ణానదీ జలం పట్టుకొచ్చి వేదమంత్రములతో నిన్ను అభిషేకం చేస్తారు. తర్వాత సుమయీహి పుష్పములు కూడా నీకు సమర్పిస్తారు. వాళ్ళంటే దేవతలు, ఋషులు కాబట్టి కంఠముంది, మంత్రం చదువుతారు. మహిమ ఉన్నది, కృష్ణానదీ జలం పట్టుకొచ్చి అభిషేకం చేస్తారు ఎవరికీ కనపడకుండా. దేవలోకం నుంచి తెచ్చిన పువ్వులతో నిన్ను పూజిస్తారు. మరి మేము మానవులం, మా దగ్గరే ఉన్నది ఇవ్వడానికి ఒక్కటే ఒక్క పని మాత్రం చేస్తాం. వాళ్ళు వచ్చి వెళ్ళి నిన్ను అభిషేకం చేసిన వెంటనే మేము వస్తే తత్తత్ వారి వారి యొక్క పాదరజ పాదముల కింద ఉన్న దుమ్ముతోటి మేము పవిత్రులమవుతాం. అందుకే ఇక్కడికి మహాత్ములు రావాలి. వ్యాసుడు ఏమన్నాడో తెలుసా? ఇక్కడికి మహాత్ములు చర్చన చేసి వెడితే, పీఠాధిపతులు వస్తే, పురాణములు చెబితే వారి పాదధూళితో ఈ క్షేత్రం కూడా పవిత్రమవుతుందిట. క్షేత్రానికి ఆ శక్తిని నేను ఇస్తున్నానన్నాడు శివుడు. అందుకనే పూర్వం ఋషులు వస్తే ఋషులు పూజ చేసి వెళ్ళిన వెంటనే ఆ నేల మీద పొర్లిగింతలు పెట్టేవాళ్ళట మహానుభావులు. ఆ ఋషుల పాదధూళితో వీళ్ళు పవిత్రులు అవుతారు. అందుకని నేనేమన్నాను, దేవతలు పూజ చేసి వెళ్ళిన వెంటనే గుళ్ళోకి వచ్చే భాగ్యం నాకు ప్రసాదించు, అప్పుడు వారి పాదధూళి నాకు తగులుతుంది, మేము కూడా పవిత్రులం అవుతాం. ఇక నా దగ్గర ఏముంది, నేను పద్మాకరం, నా పేరు పద్మాకరం, నాకు హృదయ పద్మం తప్ప ఇంకేం లేదు, అందుకని హృత్పద్మంచ వినా కిమస్తి వదమే మై అంబికా వల్లభ. ఓ అంబికా వల్లభ, ఓ పార్వతీ వల్లభ, భ్రమరాంబిక వల్లభ, నా దగ్గర హృదయ పద్మం తప్ప మరేమీ లేదు, నా మనస్సు అనే పద్మమును నీకు సమర్పిస్తున్నాను, దీనిని సేకరించి నన్ను అనుగ్రహించు అని ఎప్పుడో 8 ఏళ్ల వయసులో చెప్పిన శ్లోకం ఇది, ఈ క్షేత్రంలో చెప్పిన శ్లోకం. కాబట్టి ఎందుకు చెబుతానంటే, మహానుభావులైన ఋషులు ఎలా వస్తారని మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇంతకీ ఈ విదల ఉత్పలుల యొక్క బాధ తట్టుకోలేక దేవతలు ఋషులు ఇక్కడికి వచ్చారు. వచ్చి భక్తి శ్రద్ధలతో 12 గంటలకి స్వామివారిని అభిషేకించారు, పువ్వులతో పూజించారు. ఆ సమయంలో అర్ధనారీశ్వరులు ఇద్దరు దేవతలకి పూజ అయిన వెంటనే దర్శనమిచ్చారు. ఎప్పుడు శివుడు అమ్మతో కలిసే ఉంటాడు గుర్తుపెట్టుకోండి. పానవట్టం ఉంది కదా, పానవట్టం అమ్మవారు, ఇది మంత్రశాస్త్రం చెబుతున్నమాట. ఆ పానవట్టంలో ఉన్న లింగం ఈశ్వరుడు, కాబట్టి శివుడు ఉన్నాడంటే కింద పార్వతి ఉంది, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కలిసే ఉంటారు, అందుకనే పానవట్టం అనగా ఎప్పుడు అమ్మవారు. ఇది మనం శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలి. ఏకకాలంలో అయ్యవారికి అమ్మవారికి అభిషేకం చేస్తున్నాం, ఆ ఇద్దరిని విడదీయడం ఎవడి వల్ల కాదు, ఈ ప్రపంచం తల్లకిందులైన పార్వతీ పరమేశ్వరుల యొక్క అభేదతత్వాన్ని భేదంతో విడదీయడం అసంభవం. అలా విడదీయాలనుకుని రావణాసురుడు నాశనం అయిపోయాడు. రావణాసురుడు ఏకంగా అమ్మవారిని భారీగా అడిగాడు, నశించిపోయాడా లేదా? కాబట్టి ఆ ఇద్దరు సనాతన దంపతులు కలిసే ఉంటారు, అందుకే ఈ దేవతలకి ఇద్దరు కలిసి దర్శనమిచ్చారు. దేవతలారా, మీరంత కట్టకట్టుకొని వచ్చిన కారణమేమిటి అన్నాడు శివుడు. ఆయనకి తెలీదా, మనం ఇక్కడికి రాగానే ఏ కోరికతో వచ్చామో అన్నీ పరమేశ్వరుడికి తెలుసు కనుక ఆయనకి ఈశ్వరుడని పేరు. అయినా అమాయకంగా ఏమి ఎరగనట్టుగా వీళ్ల ద్వారానే చెప్పించడానికి, ఓ దేవతలారా, ఈ అర్ధరాత్రి పూట మీరు గంగాజలంతో అభిషేకించి పువ్వులతో పూజించి వేదమంత్రములు చదివి నన్ను పార్వతీదేవిని పిలిచిన కారణమేమిటి అన్నాడు. ప్రభు, నీకు అన్నీ తెలుసు, అయినా అడుగుతున్నావు. వెదలుడు ఉత్పలుడని ఇద్దరు రాక్షసులు ఉన్నారు, కవల పిల్లలు వాళ్ళు, హిరణ్యకశిపుడి మనవళ్ళు. వాళ్ళు బ్రహ్మవరాల వల్ల ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో చావకుండా గర్విస్తున్నారు, వాళ్ళకి అంత తేలికగా మృత్యువు రాదు, అమ్మవారే చంపాలి, పూలబంతితో కొట్టాలట. ఆ పూలబంతి కూడా భూలోకంలో ఉన్న పువ్వులో స్వర్గలోకంలో ఉన్న పువ్వులో కాదట, మనస్సు నుంచి సృష్టించిన పువ్వుల బంతితో వాడిని చంపాలట. అలా అమ్మ ఎప్పుడు చంపుతుంది, వాళ్ళు ఎప్పుడు చస్తారు, వాళ్ళు చావకపోతే మేం చచ్చిపోతున్నాం. ఈ దేవతలకి మానవులకి అందరికీ ఒకటే బాధ రాక్షసుల వల్ల, రాక్షసులకి ధర్మాత్ములంటే పడదు, మంచి అంటే పడదు, సనాతన ధర్మం అంటే ద్వేషం. కాబట్టి రాక్షస శిక్ష చేసి మమ్మల్ని రక్షించమని ప్రార్థిస్తూ ఇక్కడికి వచ్చాం అని ఈశ్వరుడి దగ్గర దేవతలు మొరపెట్టారు. అప్పుడు శివుడు పక్కపక్క నవ్వాడు, నన్నెందుకు అడగడం, పక్కనే ఉందిగా అమ్మవారు, ఆవిడనే అడగండి, ఆవిడే చంపాలిగా, నేను చంపకూడదుగా, కాబట్టి ఆవిడనే అడగండి అన్నాడు ఆయన. వెంటనే వీళ్ళు అమ్మవారి పాదాల మీద పడ్డారు, జగన్మాత రక్షించు బావు అన్నారు. నీ పాద పద్మాలని భక్తితో ఆశ్రయిస్తున్నాం, నీకు అయ్యకి ఎప్పుడూ భేదం ఉండదు, దుష్టసింహారం చేసి మమ్మల్ని రక్షించు అని పరిపరి విధాలుగా అమ్మని అత్యంత శ్రద్ధతో ప్రార్థించారు వాళ్ళు. అమ్మవారిలో 8 సిద్ధులు ఉన్నాయి, అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే, గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశత్వసిద్ధే, వశిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, భుక్తిసిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తిసిద్ధే, సర్వకామసిద్ధే, బ్రాహ్మి, మాహేశ్వరి, ఇవన్నీ ఆవిడ యొక్క శక్తులు. అందులో అణిమ, లఘిమ, గరిమ, మహిమ, ఈశత్వం, వశత్వం, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈ 8 అష్టసిద్ధులని పేరు. ఈ అష్టసిద్ధులు అమ్మవారి దగ్గర ఉంటాయి కనుక అమ్మవారిని అష్టసిద్ధిస్వరూపిణి అన్నారు. ఓ జగన్మాత, ఈ సిద్ధులు మమ్మల్ని రక్షించడానికి తక్షణం ఉపయోగించు అనగానే, మీకు శీఘ్రకాలంలో రాక్షస పీడ నుంచి విముక్తి కలిగిస్తాను, నిశ్చింతగా వెళ్ళిపోండి, ప్రస్తుతానికి సమయం రావాలి, దేనికైనా సమయం రాకుండా మనం ఎంత తొందరపడ్డా ఆ పని అవ్వదు. ఓ మొక్క నాటాం, ఆ మొక్కలో నీళ్లు ఎంత ఎక్కువ పోసినా ఆ మొక్క క్రమంగా పెరిగితేనే అది పుష్పిస్తుంది, ఫలిస్తుంది. మొక్క నాటిన వెంటనే ఓ గొట్టంతో నీళ్లు పోసేసి మొక్క నాటామే, పెరగలేదేం, పువ్వులు ఇవ్వదేం, పళ్ళు ఇవ్వలేదంటే ఎలా ఇస్తుంది? ఇప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద మామిడి చెట్లు కనపడుతున్నాయి, అవి ఎన్నాళ్ళు పెరిగితే అంత పెద్ద చెట్లు అయ్యాయి? అంతేగాని ఒక్కరోజులో పళ్ళు ఇస్తాయా, ఒక్కరోజులో పువ్వులు ఇస్తాయా? కొంచెం కాలం కోసం ఎదురు చూడండి, కాలం ఎవరినైనా రక్షిస్తుంది, శిక్షిస్తుంది. కాలు ఓహి దురతిక్రమః, కాలం మాత్రం దాటలేము అని అభయం ఇచ్చింది. పోలే అమ్మ అభయం ఇచ్చింది కదా అని సంతోషించి వెళ్ళిపోయారు వాళ్ళు. వెంటనే పార్వతీ పరమేశ్వరుడు ఇక్కడ మాయమై కాశీక్షేత్రం చేరారు. కాశీ పొలిమేరల దగ్గర పార్వతీ పరమేశ్వరులకు ఒక ఉద్యానవనం ఉన్నది, ఒక పెద్ద విశాలమైన తోట. ఆ తోటలో తరచుగా పార్వతీ పరమేశ్వరులు 30 ఏళ్ల వయస్సు కలిగినటువంటి దంపతుల కింద మారి విహరిస్తూ ఉంటారు. చెప్పేగా పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడూ నవయౌవనంతో ఉంటారు. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం. నవయౌవనము అంటే 30 ఏళ్ళు అన్నమాట. అది దాటకుండా ఉంటే దానికి నవయౌవనం అని పేరు. ఎప్పుడూ 30 సంవత్సరములు కలిగినటువంటి దంపతుల వలె తిరుగుతారు కనుక పార్వతీ పరమేశ్వరులకి నవయువకులు అని పేరు, నవయౌవన దంపతులు అని పేరు. ఆ రూపంలో కాశీక్షేత్రం దగ్గర ఉన్న ఒకనొక తోటలో తిరిగారట వాళ్ళు. శివుడు కావాలని ఓ పక్కకి వెళ్ళిపోయాడు. అమ్మవారి పక్కన జయ విజయ అని ఇద్దరు చెలికెత్తలు ఉంటారు. మీకు నిన్న కూడా చెప్పానుగా, జయ విజయులు అనేది కాపలా వాళ్ల పేర్లు. శివుడికి అటు ఇటు కాపలా కాసేటటువంటి పురుషులైతే జయ విజయులు, అమ్మవారికి అయితే జయా విజయ అంటాం. అవి ఉద్యోగం పేర్లు అన్నమాట. ఆ జయా విజయులిద్దరూ అమ్మవారి దగ్గరకు వచ్చారట. జగదంబ, నువ్వు అపూర్వమైన పువ్వుల గుత్తిని తయారు చేసి మా చేతిలో పెడితే చూడాలని ఉన్నది అన్నారు వాళ్ళు. వెంటనే అమ్మ ఏం చేసింది, యోపాం పుష్పం వేదాని మనస్సులో నుంచి ఇలా చెయ్యి పెట్టి ఒక పువ్వుని బయటికి లాగింది. అమ్మవారు ఇలా గుండె మీద చేయి పెట్టగానే టక్కున ఆవిడ హృదయంలోంచి ఒక పువ్వు వచ్చింది. అది 16 రేకులు కలిగిన తామర పువ్వు. ఇంతకీ ఆ 16 రేకులు కలిగిన తామర పువ్వు తర్వాత ఏమైందో తెలిసిన మీకు? ఆ 16 రేకులు కలిగిన తామర పువ్వే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడున్న వీరభద్రుడు. అందుకే ఇక్కడ వీరభద్రుడికి 16 రేకులు ఉంటాయి. సాక్షాత్తు ఆవిడ మనస్సంకల్పంతో ఆవిర్భవించిన మహానుభావుడైన వీరభద్రుడికి ఆ 16 రేకులు 16 చేతులుగా ఇచ్చింది. స్వామివారు ఒకనొకప్పుడు దక్షయజ్ఞ వినాశన సమయంలో ఈ వీరభద్రుడిని సృష్టించాడు. వీరభద్రుడికి 1000 చేతులు మొదట్లో ఉండేవి. 1000 చేతులతో అన్ని వేళల్లో ఉండడం కాదు, 16 దళములు కలిగిన తామర పువ్వుని సృష్టించాను, ఈ తామర పువ్వు రేకుల్ని చేతులుగా ధరించి శ్రీశైలంలో ఉండు అంటే అప్పటి నుంచి ఆయన 16 చేతులు ధరించి, ఇంతకీ ఆ 16 చేతులు ఆ తామర పువ్వు రేకులు. అందుకే ఆయన అత్యంత కోమల స్వరూపుడు. ఈ తామర పువ్వు రేకులు ఎంత మృదువుగా ఉంటాయో శత్రువులు చంపేటప్పుడు అంత కరుకుగా కూడా ఉంటాయి. శత్రువుల్ని చంపేటప్పుడు ఆయన చేతులట కత్తుల్లో ఉంటాయట. అదే మనం భక్తులం వెళ్ళి ఆశీర్వదించమంటే ఆయన నిమురుతాడు ప్రేమగా, తన చేతితో మన తలని నిమురుతాడు. అప్పుడు ఆయన చేతులు గులాబీ రేకుల్లాగా, తామర పువ్వు రేకుల్లో మృదువుగా ఉంటాయి. అత్యంత మృదువు అత్యంత కఠినం ఆయన చేతులు. దుష్టులకి కఠినం, అదే పుణ్యాత్ములకి మృదువుగా ఉంటాయి. ఈసారి మీరు లోపలికి వెళ్ళినప్పుడు స్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు ఎడం వైపున వీరభద్రుడు భద్రకాళి ఉన్నారు. ఆ వీరభద్రుడు 16 చేతులు కలిగిన వీరభద్రుడు తెలిసిన అమ్మవారు తన 16 దళములను అంటే తామర పువ్వులో ఉన్న దళములను ఆయనకి చేతిగా ప్రసాదించింది అని మనకి శివపురాణం చెబుతున్నది. అంతటి అపూర్వమైనటువంటి చేతులవి. యుగయుగాల చరిత్ర కలిగిన పురాణములలో ప్రసిద్ధికెక్కినటువంటి ఆలయం ఇది. ఇక్కడున్న ప్రతి విగ్రహం వెనకాతలు ఒక పురాణ గాథ ఉంటుంది. కాబట్టి వాటిని కూడా దర్శనం చేసుకోవాలి. భద్రకాళి నమస్తుభ్యం, మహాకాళి నమోస్తుతే అని అమ్మవారికి నమస్కరించాలి, వీరభద్రుడికి నమస్కరించాలి. ఈ క్షేత్రానికి వచ్చి వీరభద్రుడికి నమస్కరించకపోతే సంపూర్ణమైన యాత్ర కాదట. ఎక్కడో ఒక చోట మీరు బయటకు వచ్చా కూడా వీరభద్రుడు ఉంటాడుగా. మళ్ళీ బయట కూడా శిఖర దర్శనం పక్కనే కొలను పక్కనే వీరభద్రుడు ఉన్నాడు. కనీసం అక్కడైనా ఒక్క నమస్కారం చేసుకోవాలి. ఏదో వచ్చాం పోయాం, ఆ పైన పామాం, ఇంత పులిహార తిన్నాం అంటే ఉపయోగం ఏమున్నది? కాస్త ప్రశాంతంగా వీరభద్రుడికి కూడా భక్తితో నమస్కారం చేసుకోవాలి. వీరభద్రుడు నాలుకని శుద్ధి చేస్తాడు. మనకి బసవపురాణం ఒక ముక్క చెబుతోంది, ఎవరికైనా మాట స్పష్టత లేకపోతే, లేకపోతే నాలుక చీటికి వాటికి బండబారిపోతూ ఉంటే, సరిగ్గా వేగంగా మాట్లాడలేకపోతే అప్పుడు వీరభద్రుడికి ఎదురుగుండా నిలబడి నమస్కారం చెయ్యాలి. చతుర్దశి నాడు, అమావాస్య నాడు, పూర్ణిమ నాడు వీరభద్రుడికి మన నాలుకను ఇలా చూపించి నమస్కరిస్తే ఈ నాలుకని శుద్ధి చేస్తాడు. పూర్వం నాలుకల మండపం అని ఉండేది, అక్కడ నాలుకలు కోసుకుని కూడా బలిచ్చేవారు, ఆయనకి సమర్పించేవారు. కనీసం రాబోయే కాలంలో వచ్చే జన్మలో అయినా అపార పాండిత్యం వాక్శుద్ధి కలిగిన వాళ్ళం మేము కావాలనే కోరికతో ఉండేవారు అక్కడ. వీరభద్రుడికి నాలుకని జిహ్వని శుద్ధి చేసే నాయకుడిగా పేరు. ఇప్పటికి కూడా పిల్లలకి సరిగ్గా మాటలు రాకపోతే, పాటలు రాకపోతే, లేక పాఠాలు చదవలేకపోతే, శ్లోకాలు చెప్పలేకపోతే అటువంటి వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తారు చాలామంది. నేను చెబుతున్నవన్నీ పురాణ ప్రమాణములు, అశాస్త్రీయమైనవి చెప్పడంలా. మీరు కూడా పెద్దవాళ్ళు కూడా చీటికి మాటికి మాట తడబడుతోంది, నాలుక శుద్ధిగా ఉండడం లేదు, మాకు మాట ఏదో తడువుకుంటున్నట్టు వస్తుంది, ముద్దగా వస్తుంది అనుకున్న వాళ్ళు వీరభద్రుడికి ఎదురుగుండా నిలబడండి, నమస్కరించండి, నాలికిలా చూపించండి, గ్యారంటీగా శుద్ధి అయిపోతుంది. వీరభద్రుడు అపార కరుణా సముద్రుడు, ఆయన సకల వ్యాకరణములను ప్రసాదించే పండితుడు. ఆయన శరీరమంతా వ్యాకరణమయము అని వేదములు వర్ణిస్తున్నాయి. కేవలం ఆయుధాలు పట్టుకుని శత్రువులు శిక్షించేవాడే కాదు ఆయన, అటువంటి మహాత్ముడు. ఇంతకీ అమ్మవారు మనస్సంకల్పంతో 16 రేకులు కలిగిన తామర పువ్వును సృష్టించింది. ఆ తర్వాత మళ్ళీ చేయిబెట్టింది శ్యామంతిక, సంస్కృతంలో శ్యామంతి కంటే తెలుగులో చామంతి, చామంతి పువ్వుని సృష్టించింది. తర్వాత మల్లికని సృష్టించింది. అర్జున పుష్పం అంటే మద్ది, అర్జునము అంటే మద్ది చెట్టు అని అర్థం అనమాట. శ్వేతార్జునము అంటే తెల్ల మద్ది, మద్దిలో కూడా తెల్ల మద్ది ఉంటుంది. అందుకే యమళార్జున భంజనము అంటే రెండు జంట మద్ది చెట్లని పడగొట్టాడు కృష్ణుడు అని అర్థం. అక్కడ అర్జున శబ్దమునకు మద్ది అని అర్థం. ఈ మద్ది పువ్వులు, ఈ పువ్వులన్నీ సృష్టించింది. ఈ పువ్వులు జయావిజయులకు ఇచ్చింది. జయావిజయులు ఆ పువ్వులను అందంగా ఒక బంతిలో చుట్టారు. ఇప్పుడు ఆ బంతిని జయకేశ అమ్మవారు విసిరింది, ఆ జయ దాన్ని పట్టుకుంది, విజయకేశి విసిరింది, విజయ మళ్ళీ అమ్మకి విసిరింది. ఈ ముగ్గురు త్రికోణాకారంలో నిలబడి ఒకళ్ళ మీద ఒకళ్ళ పూలబంతి విసురుకుంటూ పూలబంతితో ఆడుకుంటున్నారట. బంతిని విసరడం వాళ్ళు పట్టుకోవడం, మళ్ళీ బలంగా విసరడం వీళ్ళు పట్టుకోవడం. ఆ సమయంలో నారద మహర్షి విదలుడు ఉత్పలుడు ఉన్న ఊరికి వెళ్ళాడు. విదలోత్పలుడు పీకిదాకా మద్యం తాగి మంచి ఖుషీగా ఉన్నారులేండి, ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నారదుడు కావాలని శివాజ్ఞతో శివుడు చెప్పాడు ఆ పని. అందుకని అక్కడికి వెళ్ళి, విదల ఉత్పల మీరు మంచి యువకులు, బాగా బలం కలిగిన వాళ్ళు, ప్రపంచాన్ని జయించిన వాళ్ళు, బ్రహ్మవరాలు కలిగిన వాళ్ళు, మీకు అసలు చావే లేదు, మీ దగ్గర రత్నాలున్నాయి, బంగారం ఉంది, పదవులున్నాయి, ఏనుగులున్నాయి, గుర్రాలున్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ భార్యారత్నం మీ పక్కన లేదు. భార్యారత్నం లేకపోతే ఎన్నింటి ఉపయోగం ఉంది? ఏ పురుషుడికైనా బంగారం లాంటి ఇల్లాలు ఉండాలి, అందగత్తె అయిన భార్య ఉండాలి. మీరు కూడా ఓ మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకోండి అయ్యా అనగానే, మేమిద్దరం ఒకే స్త్రీని పెళ్లి చేసుకోవాలని కంకణం కట్టుకున్నాం, మా ఇద్దరికీ నచ్చే అందగత్తె ఈ ప్రపంచంలో కనపడలేదు, అందుకే పెళ్లి మాత్రం చేసుకోకుండా వేశ్యలతో తిరుగుతున్నాం అన్నారట వాళ్ళు. అనగానే, మీరు మనస్సు పెట్టి వెతకాలి కానీ మీకు నచ్చే అందగత్తె దొరకకుండా ఉంటుందా? ఇంద్రుణ్ణి తనడమో లేకపోతే ఋషుల్ని తనడమో కాదు, అందగత్తెల్ని వెతికి పట్టుకోండి అన్నాడు ఆయన. నారద, నీదేం పుట్టుకయ్యా బాబు, అన్నీ వ్యంగ్యంగా పలుకుతావు కానీ ఉన్నదున్నట్టు కొండ బద్దలు కొట్టినట్టు చెప్ప పద్మాగర్ గారిలాగా. నువ్వు ఎక్కడో అందగత్తెని చూసే ఉంటావు అందుకే ఇలా మాట్లాడుతున్నావు. మాకు నచ్చేటటువంటి, మాకు ఇల్లాలు కాదగినటువంటి అందగత్తె ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? చూసే ఉంటావు, ఉంటే చెప్పు అన్నారు వాళ్ళు. నిజానికి నారదుడు వర్ణించకూడదు, కానీ ఎందుకు వర్ణించాడు? ఇది శివాజ్ఞ, అందుకని శివుడు చెప్పమన్నాడు కనుక వాళ్ళతో చెప్పాడు, నేను ఇప్పుడే కాశీ వెళ్ళొస్తున్నాను, కాశీ పొలిమేరల్లో ఒక ఉద్యానవనం చూశాను, ఆ ఉద్యానం చాలా అందమైనది, ఆ ఉద్యానంలో ఒక సుందరిని చూశాను, ఆహ్ ఏ సౌందర్యవతి ఆవిడ, ఈ ప్రపంచంలో ఉన్న అందమంతా కలిపి ముద్ద చేస్తే ఆ అందం ఆవిడ కాలి గోటికి పనికిరాదు, అంత అందగత్తె ఆవిడ. పాలమున్నీటి లోపలి మీది మీ గడ్డ మిసిమియో ఈ ఇంతి మేని ఛాయ. పాల సముద్రంలో ఉన్నటువంటి మేగడ పట్టుకొచ్చి దాన్ని బాగా మెసిపి ఆ మేగడ ముద్దని చర్మంగా తయారు చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఆ సుందరీమణి చర్మం మేగడలాగా నున్నగా మిసమిసలాడిపోతూ తెల్లగా ఉన్నది, గౌరవర్ణం కలిగింది ఆవిడ. అందుకే ఆవిడికి గౌరీ అని పేరు. గౌరవర్ణము అంటే తెల్లని రంగు, తెల్లగా ఉంటుంది ఆవిడ. ఇక ఆవిడ ముఖం చంద్రబింబంలా మెరిసిపోతూ ఉంటుంది, దంతములుంటాయి, కుంద కొట్మల దంతాభ అంటాడు వేదవ్యాసుల వారి మూలంలో. కుంద అంటే మొల్లలు, కొట్మలం కొండమల్లె పువ్వులు. మల్లెలు మొల్లలు ఎంత తెల్లగా ఉంటాయో ఆవిడ దంతములు అంత తెల్లగా ఉంటాయట. అసలు కొంతమంది యొక్క దంతాలు చూస్తే దంత రుచి అంటే తెలుస్తుంది అనమాట, దంతం యొక్క కాంతి, రుచి అంటే కాంతి. రుచి అంటే మీరు అనుకున్న ఏదో ఉప్మా రుచిగా ఉంది, ప్రసాదం రుచిగా ఉంది అనుకోకండి, సంస్కృతంలో రుచి అంటే కాంతి, రుచి అంటే కాంతి, దంత రుచి అంటే తెల్లని కాంతి. అందుకే కదా భక్త జయదేవుడు దంత రుచి కౌముదీ ప్రియే చారుశీలే, అక్కడ దంత రుచి కౌముది అన్నాడు. అంటే దంతముల యొక్క కాంతి కౌముది, వెన్నెల వలె ఉన్నది. కౌముది అంటే వెన్నెల, అచ్చం వెన్నెలలో ఉందిట కాంతి. అంటే ఆ దంతములు ఎంత బాగున్నాయో ఒకసారి ఆలోచించండి. ఆవిడ పళ్ళు ఇలా విప్పిందంటే, చూపించిందంటే ఆ దంతములలోంచి వెన్నెల కురుస్తుందన్నమాట. కొంతమంది ఆడవాళ్ళు నవ్వితే ఆహ్లాదంగా వెన్నెల కురిసినట్టు ఉంటుంది. అందుకే నేను కూడా నా చిన్నప్పుడు అవధానంలో రాశాను ఒక పద్యంలో, నెలరేని తళుకు వెన్నెలల మెలమెలల కలబోత నెలత నవ్వులకు ఏమో. ఇది నేను అవధానంలో చెప్పిన పద్యం, 1997 విశాఖపట్నంలో శతావధానంలో చెప్పాను. నెలరేని తళ్ళుకు వెన్నెలల మెలమెలల కలబోత నెలత నవ్వులకు ఏమో. చంద్రుడి యొక్క వెన్నెల, అది కూడా తలతళ మెళమెళ మెరిసిపోతున్న వెన్నెల, ఆవిడకి నవ్వు కింద మారిందట. అంటే నవ్వితే వెన్నెల కురిసినట్టుంది. ఇంకా ఆవిడ జుట్టు ఉంటుంది. ఆ జుట్టు అర్ధరాత్రి అమావాస్య నాడు ఆకాశంలో నల్లని మేఘములు ఆవరిస్తే ఎలా ఉంటుందో అలా ఉందట. అంటే అంత నల్లని ఒత్తైన జుట్టు అన్నమాట. అసలే అమావాస్య చీకటి కదా. ఆ చీకట్లో ఆకాశంలో నల్లని మబ్బులు వస్తే ఎలా ఉంటుంది? ఆ నల్లని మబ్బులని పట్టుకొచ్చి ఆ కారు మబ్బుల్ని ఆవిడికి తల వెంట్రుకలు చేశారా, లేక చీకటే ఆవిడికి తల వెంట్రుకలు అయ్యిందా అన్నట్టుగా ఉంటుందిట. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంలో అంటాడు, మొలక చీకటి జల జల రాల్పగా వచ్చు అంటాడు. ఆడవాళ్ళ జుట్టు మీదలా కొట్టేట, అక్కడ కొట్టగానే అందులోంచి చీకటి రాలిందిట. అంటే ఆ జుట్టు అంత నల్లగా ఉందన్నమాట. ఆవిడ అటువంటి జుట్టు కలిగింది. ఇంకా జుట్టు ఉంటుంది సహజగంధం, సువాసన. పార్వతీదేవి తల వెంట్రుకలు ఉంటాయి, పరమసువాసన. అందుకనే కాళహస్తీశ్వర మహాత్మ్యంలో నత్కీర చరిత్రలో సింధుర రాజగమనాథమ్మిల్ల బంధంబు సహజగంధంబు అంటాడు దూర్జటి. అందంగా ఉయ్యారంగా నడుస్తున్న పార్వతీదేవి యొక్క జుట్టు మనకి కనుక దగ్గర ఉంటే, మనం పక్కనే ఉంటే, పార్వతి పక్కన ఆవిడ తల వెండ్రుకల్ని వాసన చూడగలిగితే ఆ తల వెండ్రుకలు పరమసువాసనతో ఉంటాయి. ఎన్ని రకాల పరిమళ ద్రవ్యాలున్నా ఆ ద్రవ్యములు ఆవిడ తల వెండ్రుకల నుంచి వచ్చే సువాసనకి సాటి కావట. అంత సువాసన అండి అమ్మవారిది. దాన్ని బట్టి ఆలోచించండి. అసలు ఒక భాష్యం ఉన్నది, అమ్మవారి తల నిండా పువ్వులు పెట్టుకుంటుంది. చెంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్ కచా. కచా అంటే జుట్టు ముడి కలిగినది. కచము అంటే తల ముడి, జుట్టు ముడి. అమ్మవారికి జుట్టుముడి ఉన్నది. ఆ జుట్టుకి ఆవిడ ఏం ధరిస్తోంది? చెంపక సంపంగి పువ్వులు, అశోక అశోక పుష్పాలు, పున్నాగ పుష్పములు, సౌగంధికం. సౌగంధిక పుష్పములని 1000 రేకుల తామర పువ్వులు ఉంటాయి హిమాలయాలలో, పరమ సువాసనతో ఉంటాయి. ఈ పువ్వులని తలముడిలో పెట్టుకుంది ఆవిడ. జుట్టు నిండా ఈ పువ్వులు తురుముకుందనమాట. మీరు లలితా సహస్రనామం చదువుతున్నారుగా, అమ్మవారి జడలో ఏమున్నాయి? చెంపక పుష్పాలు, అశోక పుష్పాలు, పున్నాగ పుష్పాలు, సౌగంధిక పుష్పాలు ఉన్నాయి. ఇప్పుడు చిత్రం ఏమిటంటే, సంపంగి పువ్వులకి వాసన ఉంటుంది, పున్నాగ పుష్పాలకి వాసన ఉంటుంది, సౌగంధిక పుష్పాలకి వాసన ఉంటుంది కాబట్టి సౌగంధికం అన్నారు. అశోక పుష్పాలు ఓ ఘుమఘుమలు ఆడతాయి. ఈ పువ్వుల వాసన ఈ తల మీదకి వెళ్ళగానే అవి అనుకున్నాయిట, చీ మన పువ్వుల వాసన ఏం వరకు వస్తుంది? అమ్మవారి తల వెండ్రుకల నుంచి వస్తున్న సువాసన ముందు మన వాసన బలాదూరు. అందువల్ల అమ్మవారి కొప్పుకి మనం అందం కాదు, మనకే అమ్మవారి యొక్క జుట్టు అందం అనుకుంటున్నారట వాళ్ళు. పువ్వులకి కూడా సువాసన ఇస్తుందండి అమ్మవారి తల. పువ్వుల యొక్క పరిమళం కూడా తక్కువైపోయి అమ్మవారి తల వెండ్రుకలు పువ్వులకి కూడా పరిమళం ఇస్తుందన్నమాట. అమ్మవారి తల వెండ్రుకలు అంత గొప్పవి. అందుకే శివుడు అంటాడు, నేను ఎవరికైనా ఇలా చెయ్యెత్తి అభయం ఇవ్వాలనుకున్నప్పుడు ముందు అమ్మ తలమే చేయి పెడతాను. అలా చేయి పెట్టగానే నా చేతికి సువాసన వస్తుంది. ఆ పరిమళంతో కూడిన చేతితో నేను అభయం ఇస్తాను అన్నాడు ఆయన. ఎంత గొప్ప అద్భుతమైన కథలు ఇవన్నీ పురాణాల్లో. అమ్మవారి జుట్టు అంత సువాసనతో ఉంటుందన్నమాట, సహజ గంధం అది. ఇంకా ఆ తల్లి మాట్లాడితే, ఒక్కసారి అమ్మ కంఠం విప్పిందంటే ఈ ప్రపంచంలో ఎవరైనా ఆ కంఠం ముందు మళ్ళీ మాట్లాడగలరా? కొంతమంది ఉపన్యాసం చెప్పాక అసలు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పలేమనేవాళ్ళు మా చిన్నప్పుడు. అంత బాగా మాట్లాడతారు వాళ్ళు. మాట్లాడాక ఆ కంఠం బాగుంది కనుక మనం మాట్లాడడానికి ఇష్టపడం అన్నమాట. ఓసారి ఓ తమాషా జరిగింది. అమ్మవారు జగదంబ పార్వతీమాత ఒక సభ చేసింది. ఆ సభలో సరస్వతీదేవిని పిలిచి, సరస్వతి నువ్వు వీణాగానం వినిపించు అన్నది. సరస్వతి చేతిలో వీణ పేరు కచ్చపి. ఆ కచ్చపిని చక్కగా వాయించింది ఆవిడ. సరస్వతి ఒక అరగంటో గంటో తన కచేరీ అయిపోయాక వెంటనే అమ్మవారు, సరస్వతి నీ వీణాగానం చాలా బాగుంది, మహామధురంగా ఉంది అని ప్రశంసించింది. సరస్వతి గానం చేస్తే ఎంత బాగుంటుందండి, ఆవిడ వీణ మీటిందంటే ఇంకా వీణానాదాన్ని దేనితో పోలుస్తాం? అందుకని సరస్వతి యొక్క వీణానాదం చాలా బాగుంది అని మెచ్చుకుందిట అమ్మ. వెంటనే సరస్వతి అంది, ఇంకా ఈ రోజు నుంచి నేను ఎక్కడ వీణ వాయించనది. ఇదేమిటో, నేను ఎంతో బాగుందని పొగిడితే నువ్వు ఇక రేపటి నుంచి వీణ ఎందుకు వాయించనంటున్నావు అన్నది మళ్ళీ అమ్మవారు. ఆవిడేమందో తెలిసినా, నేను నానా యాత్ర పడి గంటసేపు వీణ వాయించాను, ఇంత మధురంగా ఉందో నువ్వు అంటున్నావు, కానీ బాగున్నది సరస్వతి అని అన్న ఆ రెండు మొక్కలు ఎంత మధురంగా ఉన్నాయంటే ఆ మాధుర్యం ముందు ఈ వీణానాదం తక్కువైపోయింది. అంటే అమ్మవారి యొక్క మాటలు వీణానాదము కంటే కూడా మధురంగా ఉన్నాయట. ఈ మాటలు విన్నాక ఇంక వీణ ఏం వింటాం ఎవరన్నా? అందుకని వీణని వాయించనంది ఆవిడ సరస్వతి. అదే మనకి లలితా సహస్రనామంలో ఏమన్నారు, నిజ సంలాప మాధుర్య వినిర్భర్షిత కచ్చపి అంటే అర్థం ఇది. అమ్మవారు చక్కగా మాట్లాడితే ఆ మాటల మాధుర్యం సరస్వతి వీణానాదమును కూడా తక్కువ చేసేసింది అన్నమాట. అంటే ఇంకా ఆ కంట ఎంత మధురం ఒకసారి ఆలోచించండి మీరు. ఆ మాధుర్యాన్ని దేనితో పోలిస్తాం? వీణానాదము కంటే అమ్మ కంఠమే మధురంగా ఉంది కనుకే ఆ మాధుర్యం బయటకు వచ్చాక ఇంకా వీణానాదం చెయ్యనంటోంది అమ్మవారు. అదే ఈ సహస్రనామంలో ఈ నామానికి అర్థం. నిజ సంలాప మాధుర్య అంటే తన యొక్క మాటల యొక్క మాధుర్యముతో వినిర్భర్షిత కచ్చపి, కచ్చపీనాదమును కూడా తక్కువ చేసింది, వీణానాదము యొక్క మాధుర్యమును కూడా తగ్గించేసింది అన్నమాట. ఏం మాట కంఠం అది. అందుకనే కోకిలలు కూసిన దానికంటే కలనాదం అమ్మవారి యొక్క మాధుర్యం. ఓ విదలవత్పలులారా, అమ్మవారి ముఖం అద్భుతం, నవ్వు వెన్నెల, కంఠం మాధుర్యం, సువాసనతో కూడిన తల వెండ్రుకలు, ఒత్తైన కేశభారం, ఇంకా ఉందా లేదా అనిపిస్తున్న నడుము, తామర పువ్వు రేకుల్లాంటి కళ్ళు, ఇటువంటి వాటితో ఆ జగన్మాత నడుస్తూ ఉంటే ఈశ్వరుడంతటి వాడు కామమును జయించిన వాడు మళ్ళీ వెంటబడ్డాడు. కాము గెలువవచ్చు, కామారి కావచ్చు, త్రిపుర జయము కలిగి మెరయవచ్చు, ఆడువారి చూపుటం పరగలు వంగ వశముగాదు త్రిపుర వైరికైనా. పోతన గారు ఎంత అద్భుతంగా రాస్తాడండి వామనావతార ఘట్టంలో. నీవు కాముణ్ణి భస్మం చెయ్యవచ్చు, కాము గెలువవచ్చు, కాముణ్ణి భస్మం చెయ్యవచ్చుగాక, కామారి కావచ్చు, కోరికలకి శత్రు, అసలు కోరికలే లేనివాడి అవ్వచ్చుగాక, ఇంకా ప్రపంచాన్ని జయించవచ్చుగాక, అన్నిటినీ అదుపులో పెట్టవచ్చుగాక, కానీ అమ్మవారి యొక్క చూపులు బాణాలు ఉన్నాయే దాన్ని మాత్రం జయించలేవు. ఆడువారి చూపు టంపరగెలువంగ వశము కాదు త్రిపుర వైరికైనా. అంటే అమ్మవారు అలా చూపులు చూసిందంటే మన్మథ బాణాల కంటే పొదును, ఆ బాణములను మాత్రం తట్టుకోలేడు ఆయన. అందుకే ఎప్పుడు అమ్మని విడిచిపెట్టకుండా శరీరంలో సగ భాగంలో పెట్టుకుంటాడట. ఎంత అద్భుతమైన పద్యం అది. అసలు మహాకవుల యొక్క భావాలు అలా ఉంటాయి. అది ఎలా వస్తుంది వారికి ఆ భావం? భక్తి వల్ల. ఎంతో భక్తి ఉంటే కానీ అటువంటి భావం రాదు. అమ్మవారి చూపులే గొప్ప బాణాలు. ఆ చూపులనే బాణములను జయించలేక పార్వతీ అని వెంటపడతాడు ఆయన, స్వామి అని వెంటపడుతుంది. ఈ విధంగా స్వామి కామి అయ్యాట ఆవిడ వల్ల. అది వారి బంధం అంటే, ఆ ఇద్దరి యొక్క అవినాభావ సంబంధం అంటే. అటువంటి జగన్మాతని మీరు చూడలేదు, ఆ సౌందర్యాన్ని చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఎంతెందుకు, శివుడు ఆమెను వరించాడు కానీ మీరు వరిస్తే తరిస్తారేమో అన్నాడు ఈయన. తరిస్తారంటే ఇంకో అర్థం ఏమిటి తెలుసుగా, పోతారని కూడా అర్థం. అనగానే వీళ్ళకి ఆశ్చర్యం కలిగింది. అందులో కొంచెం పుచ్చుకుని ఉన్నారేమో, నారదా నీవు చెప్పిన మాటలు అంతా మమ్మల్ని నిశ్చేష్టుల్ని చేస్తున్నాయి. ఏమిటి, భూలోకంలో ప్రస్తుతం కాశీలో పార్వతి ఉన్నదా, పార్వతి ఇంత అందగత్యా, అందుక ఈశ్వరుడు ఆవిడ విడిచిపెట్టడంలా, నీవు చెప్పినదే నిజమైతే ఆమె మాకు ఇల్లాలు కావలసింది, ఆ పార్వతిని మేము వరిస్తాం, వరించి తరిస్తాం, కామాన్ని జయిస్తాం అనుకున్నారట. జాగ్రత్త సుమా, ఆవిడ దగ్గరికి సరాసరి వెడితే తిరస్కరించవచ్చు, మీరు మారు వేషంలో వెళ్ళి ఆవిడ పట్టుకోండి అని నారదుడు ఓ చమత్కారం విసిరి వెళ్ళిపోయాడు. వెంటనే వీళ్ళు భూలోకానికి దిగొచ్చారు. నందీశ్వరుడు ఉద్యానం బయట కాపలా ఉన్నాడు, లోపల జయావిజయాలతో అమ్మేమో పూలబంతి ఆడుకుంటున్నది. ఈ మూర్ఖులు అందరిలాగే అనుకుని నందీశ్వరుడు అక్కడున్నా సరే హుమ్మని లోపలికి వెళ్ళబోయారట. నందీశ్వరుడు రెండు కొమ్ములతో ఒక్కసారి గెంటి అవతల పారేశాడు, ఒక పోటు పొడిచాడు, ఇద్దరు ఎగిరి 10 మైళ్ళు అవతల పడ్డారట. ఢామ్మనే శబ్దంతో కింద పడ్డారు. బ్రహ్మ వరం ఉంది కాబట్టి బతికారు, కానీ నిజంగా నందీశ్వరుడికి కోపం వచ్చి ఒక పోటు పొడిస్తే ఎవడన్నా తట్టుకుంటాటండి? నందీశ్వరుడితో యుద్ధం పెట్టుకోవడం అంటే నందీశ్వరుడిని తిరస్కరించడం అంటే పోయే కాలం నెత్తి మీదకి తెచ్చుకోవటం. రావణాసురుడు చేసిన పొరపాటు అదే. రావణాసురుడు అనవసరంగా వెళ్ళి నందీశ్వరుడితో తగాదా పెట్టుకున్నాడు, శాపానికి గురయ్యాడు. ఎన్ని వరాలున్నా మహానుభావుడు నందీశ్వరుడు ఈశ్వరుడు తర్వాత ఈశ్వరుడు లాంటి వాడు. ఎవరైనా సరే లోపలికి వెళ్ళాలంటే ముందు నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక పరమేశ్వర సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అనవలసిందే. ఓ నందీశ్వర, ఓ సాంబానంద ప్రదాయక అంటే ఈశ్వరుడికి ఆనందం ఇచ్చేవాడా, తుభ్యం నీకు నీ కొరకు నమః నమస్కారము. మాకు పరమేశ్వర సేవ కోసం అనుజ్ఞని ప్రసాదించుము. నువ్వే అనుజ్ఞ ఇవ్వాలి, పరమేశ్వర సేవకు అనుజ్ఞని ఇచ్చేవాడు నువ్వే. నిన్ను మేము ప్రార్థిస్తున్నాం, లోపలికి వెళ్ళని. ఆయనకి దండం పెడితే దర్శనం అవుతుంది. ఆయనకి దండం పెట్టకుండా డైరెక్ట్గా లోపలికి వెడితే దర్శనం అవ్వదు, స్పర్శనం ఉండదు, గెంటేస్తాడు ఆయన.